కర్మ సన్యాస యోగం. అర్జునుడు ప్రశ్న వేస్తున్నారు ఏమని, సన్యాం సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సెన్ససి శ్రేయో యతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం అని. నాలుగో అధ్యయనం ఏం చెప్పారంటే, కర్మ సన్యాసం చేయాలని యోగం వల్ల, యోగ సన్యస్త కర్మానం జ్ఞాన సంచిన్న సంశయం, యోగం వలన కర్మ సన్యాసం అవుతుందని నాలుగో అధ్యయనం చెప్పారు. చెబుతూ మళ్ళీ నాలుగో అధ్యయనం అంతా కూడా, నహి జ్ఞానేన సద్రుం పవిత్రమే విచితే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మన విందతి అని చెప్తున్నారు. జ్ఞానము కంటే పవిత్రమైనది లేదు, అది యోగం ద్వారానే స్వయంగా చేసి తెలుసుకుని కాలానుగుణంగా పొందాలి అని అందరూ చెప్పారు. అందుకు అర్జునుడికి సందేహం కలిగింది. ప్రశ్నకి వదించిందంటే, సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ సంససి. ఒక ప్రక్కన నుంచి కర్మ సన్యాసం అనే చెప్తున్నారు, మళ్ళీ యోగం గురించి పొగుడుతున్నారు. ఏ శ్రేయ ఏతయో రేఖం తన్మే బ్రూహి సునిశ్చితం, ఏది శ్రేయస్కరం నాకు నిశ్చయించి చెప్పండి. ఒక ప్రక్కన నుంచి కర్మ సన్యాసం గొప్పదని అంటున్నారు, మళ్ళీ పునర్యోగం యోగం గురించి పొగుడుతున్నారు, ఇందులో ఏది ఒకటి చెప్పండి అని. అంటే అప్పుడు భగవంతులు ఏం చెప్తున్నారంటే, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస్కరావుహౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అంటే ఏంటంటే, ఈ కర్మ సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవే, నిశ్రేయసకర ఉభౌ రెండూ గొప్పవే. ఏవి? కర్మ సన్యాసం కర్మయోగమును. తయోస్తు వాటిలో అయితే, వాటిలో కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే, కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది అన్నారు. ఇక్కడ రెండు గొప్ప అని మళ్ళీ ఒకదానికి ఒకటి గొప్ప, పైన స్టేట్మెంట్ కి కింద స్టేట్మెంట్ వ్యతిరేకంగా ఉంది కదా, రెండు ఒకటే గొప్పవే అని చెప్పి దానికంటే ఇది గొప్పది అండం అంటే మరి మొదట ఒప్పుకున్నట్ట లేదంట? అంటే దాని అర్థం చాలా లోతైన భావం ఉందని. ఈ రెండు గొప్పవి అంటే ఏంటంటే, కర్మయోగం చెయ్యనిదే కర్మయోగ సన్యాసం సాధ్యం కాదు. అదే ఈ ఐదు అధ్యయనం చెప్పబోతుంది. అదే కర్మయోగం చెయ్యనిదే కర్మ సన్యాసం సాధ్యం కాదు. అందువలన కర్మ సన్యాసానికి ముందు ఏంటి కావాలి? కర్మయోగం అనేది కావాలి. అందువల్ల కర్మయోగం గొప్పదని చెప్పాల్సి వచ్చింది.
కర్మ సన్యాసం కర్మయోగం
లేనిదని చెప్పబోతున్నారు. ఇంకా కర్మయోగం అంటే అర్థం ఏంటంటే, ప్రపంచం అందరూ అనుకునేటట్టుగా కర్మయోగం అంటే ఈ బయట కర్మలు చేయటం కాదు, యోగమే కర్మయోగం. యోగం చేస్తూ బయట కర్మలు చేసేది కర్మయోగం, కానీ యోగం చేయకుండా బయట కర్మలు చేస్తే కర్మయోగం కాదు, కేవలం కర్మ అవుతుంది. బయట చేస్తే కేవలం కర్మ అవుతుంది. యోగం చేస్తూ కర్మలు చేయాలి. యోగం చేస్తూ ఎందుకు కర్మలు చేయాలి? అది 18 అధ్యయనం చెప్పారు, తర్వాత 3 అధ్యయనం కూడా చెప్పారు. నహి కశ్చిత్ క్షణమపి జీత జాతు తిష్ట చకర్మకృత్ కారితే హివసకర్మ సర్వ ప్రకృతి జయగురైహని. అంటే ప్రతి ఒక్కడు కూడా ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేడు గనక కర్మ చేసి తీరుతాడు. దాని వలన కర్మ ఫలితం అనిపించి తీరుతాడు. అందుకు దానివల్ల అంటుకుంటాడు, మళ్ళీ పాపం వస్తుంది, జన్మ ఎత్తవలసి వస్తుంది. అందువల్ల కర్మ సన్యాసం సాధ్యం కాదు. సాధ్యం కాదు కాబట్టి అవి వాటిని ఆ ఫలాన్ని తప్పించుకోవడానికి ఏంటంటే యోగం చేయాలి. ఏమి? ఆ విధంగానే యోగం చేస్తూ నీ కర్మ చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. ఈ రెండింటిని కలిపింది కర్మ సన్యాసం అని, కర్మయోగం అని అంటున్నారు. ఏమి? ప్రపంచం అంతా కేవలం బయట కర్మలనే కర్మయోగం అంటున్నారు, అది తప్పది. యోగము అనేదే కర్మయోగం. ఏమి? బంధనం మనసో నిత్యం కర్మయోగస్స ఉచ్యతే అన్నారు. మనసు కదులుతోంది, కదులుతున్న మనసును కదలకుండా చేయటం అనేదే కర్మయోగం. ఏమి? త్రిశగ బ్రాహ్మోపనిషత్తు ప్రకారం కన్నా. అందువల్ల మనసు ఎందుకు కదులుతుంది? వాయువు కదల వల్ల. సో వాయువు కదలకుండా చేయాలంటే ప్రాణవాయు సాధన చేయాలి. అందువల్ల ప్రాణవాయు సాధన చేయటం అనేదే కర్మయోగం. అందువల్ల ఇక్కడేంటి, తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్టత అంటే, కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది అని నా ఉద్దేశం ఏంటంటే, ముందు కర్మల్లో ఉండే ఈ జీవుడు యోగము చేస్తూ 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 రాను 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 రాని ఏంటంటే కర్మ సన్యాసంకి వస్తాడు. ఏమి? కర్మ సన్యాసంకి అప్పుడు వస్తాడు. అప్పుడు ఈ కర్మ యోగం కంటే కర్మ సన్యాసం గొప్పది. కానీ ఆ గొప్పది ఇప్పుడంటే కుదరదు. ఇప్పుడు కర్మ సన్యాసం చేయాల్సిందే, కర్మయోగం చేయాల్సిందే. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితేనే డిగ్రీ పాస్ అవ్వగలడు. ఏమి? ఇంటర్మీడియట్ పాస్ అవ్వదు ఎవడు, డిగ్రీ పాస్ అవ్వడానికి లేదు. అయితే ఇది ప్రాక్టికల్ గా అందరికి ముందు ఎక్కువ మంది చదువుతారు. ఇది మధ్యమాధికారికి ఏంటంటే కర్మయోగం అనేది అవసరం. ఉత్తమాధికారులు కొంతమంది అంటే ఈ జన్మలో కాకపోయినా పూర్వజన్మలో అయినా యోగం చేసిన వాళ్ళు ఉంటారు, ఉత్తమాధికారులు. వాళ్ళ కోసం ఏంటంటే కర్మ సన్యాసమే డైరెక్ట్ గా. అది వెళ్తారు. అందువల్ల ఏంటంటే అది అది గొప్పది అని చెప్పవలసి వచ్చింది. రెండోది ఏంటంటే కర్మ సన్యాసం కర్మయోగం కంటే ఎప్పుడు గొప్పదే. న్యాస ఇది బ్రహ్మ, బ్రహ్మ హి పరా అని. న్యాసం అంటే పూర్తిగా విడిచిపెట్టడం, పూర్తిగా విడిచిపెట్టడం, అదే విడిచిపెట్టడమే బ్రహ్మం. సో అందువల్ల అది గొప్పదే. కానీ ఇక్కడ ఎందుకు ఇది గొప్పది అంటున్నారు, ఇప్పుడు చెప్తున్నారు ఏమిటిది, కర్మ సన్యాసాత్ కర్మయోగం విశిష్టే. కర్మ సన్యాసం అంటే కర్మయోగం గొప్ప. ప్రాక్టికల్ గా అందరికి ఇది ఇది అవసరం. నకర్మణ మనారంభం నైష్కర్మ్యం పురుషోష్ణతే నచ్చ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చదని మూడు అధ్యాయులు చెప్తున్నారు. కర్మ ఆరంభించకుండా నైష్కర్మ సిద్ధి సాధ్యం కాదు. కర్మ చేసి నైష్కర్మ సిద్ధిలోకి వెళ్ళాలి. దానికి లాహిరి మహాశైలు ఏం చెప్పారంటే, ఈ క్రియా కర్కే కర్కే క్రియాకే పరావస్థమే రహన అన్నారు. క్రియ చేస్తూ చేస్తూ క్రియ చెయ్యని స్థితిలోకి వెళ్ళాలి. క్రియ చెయ్యని స్థితి అనేది కర్మ సన్యాసం, క్రియ చేయడం అనేది కర్మయోగం. సో అందువల్ల ఏంటంటే కర్మయోగం చేయాలి. మరి వీరేం చెప్తున్నారంటే ఈ కర్మయోగం ఎందుకు ముందు చేయాలో ఇప్పుడు చెప్తున్నారు అనమాట. జేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి నకాంక్షతే నిర్ద్వందో హి మహాబాహో సుఖబంధ బంధాత్ ప్రముచ్యతే అన్నారు. ఏంటి జేయస్య నిత్య సన్యాసి, నిత్యము సన్యాసి ఉంటే గొప్పవాడే. ఏమి వాళ్ళు ఎలా ఉండాలి, యో నద్వేషి నకాంక్షది, ఎవరిని ద్వేషించరు కానీ కోరడం కానీ ఉండకూడదు. నిర్ద్వంద్వోహి, ద్వంద్వానికి అతీతంగా ఉండేవాడు వాడు నిత్యము సన్యాసే. అలాగుండేవాడికి సుఖం బంధాత్ ప్రముచ్యతే, వాడు బ్రహ్మ స్వరూపానికి పొందడానికి చాలా సులువు. అలాగ సన్యాసంతో ఉండేవాడు కానీ అలాగ ఉండగలరా అనేది మళ్ళీ చెప్తున్నారు. నిత్యము సన్యాసంగా ఉండడం అనేది కష్టం. ఎందుకు చెప్తున్నారు, సాంఖ్యయోగో ప్రతిగ్బాల ప్రవదంత పండితాహ ఏకమప్యాస సమ్యక్ సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం. ఏంటంటే సాంఖ్యయోగో ప్రతిగ్బాల, సాంఖ్యం యోగం వేరు వేరు అంటారు ఎవరు, బాలురు, చిన్నపిల్లలు అంటారు తెలివి తక్కువ వాళ్ళు, కానీ పండితులు అన్నారు. అంటే ఏంటి, మొదట చేసిన ప్రశ్న ఏంటి, ఒకసారి కనం సన్యాసం అంటున్నారు, ఒక దగ్గర యోగం అంటున్నారు, దాన్ని ఒకసారి పోడుతున్నారు, దీని ఒకసారి పోడుతున్నారు, ఇది ఏంటి రెండు, ఏది గొప్పదో చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు వీరు చెప్పిన రెండు వేరు కాదు, నేను ఒకటే అని చెప్తున్నారు. అది సాంఖ్యయోగో ప్రదగ్బాల ప్రవదంతి నపండితాహ. సాంఖ్యం అంటే కర్మ సన్యాసం, యోగం అంటే కర్మయోగం. ప్రవదంతి నపండితాహ, పండితులు వేరుగా అంటారు, బాలుడు వేరు అంటారు, పండితులు అనరు. ఏకమప్యాస సమ్యక్, ఒకదాన్ని బాగా గానీ ఆచరిస్తే ఉభయోర్ విందతే ఫలం, రెండో దాని ఫలం కూడా పొందుతాడు. అంటే ఏంటి, ఒకదాన్ని బాగా ఆచరిస్తే రెండోది పొందుతాడంటే అర్థం ఏంటి, ఆ రెండు ఒకటై ఉండాలి కదా. ఇప్పుడు మీరు రెండు అనుకుంటున్నారని ఆ మీరు అనుకున్న రెండుకి చెప్తున్నారు ఏకమప్యాస సమ్యక్, ఒకదాన్ని బాగా ఆచరిస్తే సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం, రెండో దాని ఫలం పొందుతారు. అది ఏకమప్యాస సమ్యక్ ఉభయోర్ విందతే ఫలం అన్నారు. యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్యో తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచి యోగంచ యః పశ్యతి స పశ్యతి. ఏది కర్మ సన్యాసం, ఏది సాంఖ్యం చేత పొందుతున్నామో, ఏ ఫలాన్ని పొందుతున్నాం సాంఖ్యం చేత, అంటే సాంఖ్యం కర్మ సన్యాసం ఒకటే. దేని యస్ సాంఖ్యే ప్రాప్తే స్థానం, దేని చేత ప్రాప్తాన్ని ఒక స్థానాన్ని పొందుతున్నామో, తగ్ యోగైరపు గమ్యతే అది కూడా యోగంతో కూడా పొందుతున్నాం. ఏకం సాంఖ్యంచ యోగంచ అంటే కర్మ సన్యాసం కర్మయోగం, యః పశ్యతి స పశ్యతి రెండింటిని ఒకగారు చూసిన వాడే వాడే తెలిసినవాడు. అంటే అర్థం ఏంటి, రెండు ఏకమైన కదా అర్థం. ఏమి కర్మ సన్యాసం కర్మయోగం రెండు గొప్పవి అని చెప్పి, కర్మ సన్యాసం కర్మయోగం గొప్పదని చెప్పి, ఇప్పుడు రెండు ఒకటే అని చెప్తున్నారు చూసారా. ఏమి ఎందుకు గొప్పదో ఎలా గొప్పదో ఇంకా వెనక్కి చెప్పబోతున్నారు. ఏమి సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తు మునిర్ బ్రహ్మం అతిరేన అధిగచ్చది. అసలు ఇది కీలకమైన పాయింట్. ఇది ఏమిటది, కొంతమంది కర్మ సన్యాసం చేసి అలాగా ఇప్పుడు సన్యాసం తీసుకుని బట్టలు కాషాయ బట్టలు ధరించడం ఇలా చేసి భిక్షాటం చేసుకుని ఉంటారు. అలాగా కేవలం సన్యాసం అంటే కుదరసుమనాయన సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు అయోగత, యోగము లేని సన్యాసం దుఃఖాన్ని కలుగు చేస్తుంది. చూసారా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది. అందుకు కర్మ సన్యాస కర్మయోగో విశిష్టతే. కర్మ సన్యాసం కర్మయోగం గొప్పదని చెప్పడం కారణం ఏంటంటే, యోగం లేకుండా కర్మ సన్యాసం చేశారంటే వాడు దుఃఖాన్నే పొందుతాడన్నారు. ఎందుకు పొందుతారట, వాడికి యోగం వల్ల ఆ అద్వైత స్థితి కలుగుతుంది. అది లేకపోతే ఏమద్ది, ద్వైత భావంతో ఉంటాడు. ద్వైత భావంతో ఏంటంటే భిక్షాటనే చేస్తాడు కానీ మిగతా అన్ని ఈ శరీర యాత్ర కూడా బాధలు అనిపించి వస్తుంది. విరక్త ప్రవృజే ధీమా సరక్తస్థు గృహే వసేత్ సరాగో నరకం యాతి ప్రవృజన్ హి ద్విజాధమ అని నారద పరివ్రాజకు ఉపనిషత్తులు చెప్తున్నారు. ఏంటి విరక్త ప్రవృజే ధీమా, బాగా సంపూర్ణ విరక్తం ఉన్నదంటే విడిచిపెట్టు. ఏమి సరక్తస్థు గృహే వేసేత్, ఇంకా కాస్త ఉన్నది అనుకో ఈ ప్రపంచ వాసులు అనుకో, ఇంటి దగ్గర కూర్చో, ఇంటి దగ్గరే కూర్చొని నువ్వు సాధన చేసుకో. లేరు నీకు లోపల ఈ వీటన్నిటి ఎంతో అభిలాష ఉండి సన్యాసం తీసుకున్నావు అనుకో, సరాగో నరకం యాతి ప్రవజన్ ద్విజాధమ. చూసారా ఈ ఇలాగ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళేవాడు నరకం పొందుతాడు. అందుకు చెప్పారంటే సన్యాసత్తు మహాబాహో దుఃఖం ఆప్తమయ్యు. ఆ ఉపనిషత్తు సారం ఇక్కడ రావాలి. బ్రహ్మ విద్య భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారం కదా. సో ఒక్కొక్క శ్లోకానికి ఎక్కడో ఉపనిషత్తుల రిఫరెన్స్ ఉంటుంది. ఆ ఉపనిషత్తు సారం ఇది, నారద పరివ్రాజకు ఉపనిషత్తుల సారం చెప్తున్నారు. అది దుఃఖమాప్తం అయోగత అనక అంటే ఏంటి,
కోరికలు ఉన్నప్పుడు యోగంతో
ఏదైనా సరే ముందు ఏంటంటే దీని స్టెప్స్ ఏంటంటే సామాన్య మానవుడు కోరికలతో ఉంటాడు, కర్మలు చేస్తుంటాడు. అలాంటి వాడు ఏంటంటే యోగం తీసుకొని యోగముతో ఆ కర్మలు చేసుకోవాలి. చేసుకుంటే ఈ ఆ కోరికలు ఎందు మొదట అభిలాష కోరి అంటే అభిమానం అన్ని ఉన్నప్పటికీ కూడా దోషం ఉన్నప్పటికీ కూడా రాను రాను ఏంటంటే తను బ్రహ్మభావంలోకి వెళ్తాడు యోగి. యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే, ముందు కోరికలు తీర్చుకుంటాడు తర్వాత బ్రహ్మభావంలోకి వెళ్తాడు యోగి. అందువల్ల ఏంటంటే గృహస్థు సామాన్యులు ఎవరైనా సరే వాళ్ళు కర్మ చేసిన వాళ్ళు ఏంటంటే కర్మ చేస్తారు, చేస్తూ యోగం చేయాలి, యోగం చేస్తూ కర్మ సన్యాసంలోకి వెళ్ళాలి. అందువల్ల యోగం చేయకుండా కర్మ సన్యాసం అది పూర్తిగా దుస్సాధ్యం అనేది నిరూపణ చేశారు. అందుకు దుఃఖమాప్తం అయోగత, అందువల్లనే కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్ట అని చెప్పవచ్చు. మానేసే పరిస్థితి అలా ఉంటాడు, దాని లోపల ఉండిపోతాడు. ఇంకేం సన్యాసం అదే అది ఆ స్థితి, అది పూర్ణ స్థితి, అది సమ్యక్ దర్శనం. అది నిర్వికల్ప సమాధికి వెళ్ళక ముందు కూడా, వెళ్ళక ముందు కూడా దానికి ఒక మధ్యలో ఒక స్టెప్ ఉంది. ఇంకా చెప్పబోతున్నారు అదే, ఇదే ఒక అధ్యాయం, ఐదో అధ్యాయం ఇదే కర్మ సన్యాసం ఎలాగానే దానికి చెప్పబోతున్నారు. ముందు ఏమిటంటే యోగం చేయాలి, యోగం చేస్తేనే వాడు కర్మ సన్యాసంలోకి వెళ్తాడు, లేకపోతే దుఃఖాన్ని పొందుతాడు. ఏమి అయితే యోగం చేసి ఏం చేస్తాడు, యోగక్తు విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. ఈ యోగం చేసి ఏం చేస్తాడు, మనస్సును శుద్ధం చేసుకుంటాడు. ముందు ఇవన్నీ సన్యాసంలోకి వెళ్ళాలంటే ఇవన్నీ తయారు చేసుకోవాలి. యోగక్తు విశుద్ధాత్మ మనస్సును శుద్ధం చేసుకుంటాడు, విజితాత్మ శుద్ధం చేసుకుని దాన్ని స్వాధీనం చేసుకుంటాడు, జితేంద్రియ ఇంద్రియాలు స్వాధీనం చేసుకుంటాడు. అంటే యోగం చేసిన వాడు ఏంటంటే మనసును శుద్ధం చేసుకుని దాన్ని స్వాధీనం చేసుకుని ఇంద్రియ నిగ్రహం గల వాడు అవుతాడు. అలాంటి స్థితిలోకి వెళ్ళినవాడు సర్వభూతాత్మ భూతాత్మ, నేను తను అందరిలో ఉన్నట్టు, అన్ని తనలో ఉన్నట్టు అనే అనుభవం కలుగుతుంది. ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం యోగితలకు అనుభవం అంతా నిర్ణయం చెప్పారు. అది కుర్వన్నపి నలిపితే అలాగే విన్నా కూడా కొన్ని కర్మలు చేసే పరిస్థితి వస్తుంది. అది కర్మ సన్యాసం అంటే కర్మ సన్యాసం కర్మ చేయకూడదని కదా అక్కడ అర్థం. కర్మ సన్యాసం అంటే కర్మ చేయకూడదని కదా, కర్మ మనసులో ఆ భావం లేకుండా కర్మలు చేయాల్సి వస్తుంది. కుర్వన్నపి నలిపితే చేసినా కూడా అంటుకోడు. ఏమిటి కుర్వన్నపి, ఈ శరీర యాత్ర ఉంది కదా, అది 18 జన్ చెప్తున్నాను, నహి దేహభృత ఆసక్తి చక్రం కర్మని అశేషత, ఈ శరీరంతో కూడుకున్న వాడు కర్మ చేయకుండా ఉండలేడు. కాబట్టి వాడు మోక్షం పొందినప్పటికీ కూడా ఇదేదో జరుగుతూనే ఉంటుంది, శరీరం తాలూకా క్రియలు జరుగుతూనే ఉంటాయి. జస్ట్ కర్మఫలత్యాగి సత్యాగి చవిదీతే, అక్కడ కూడా శరీరంతో ఉండి కూడా మోక్షం పొందినప్పటికీ కూడా కర్మలు చేస్తూ ఫలితం లేకుండా చేస్తారు, అటువంటి వాడు త్యాగి అవుతాడు, అటువంటి వాడి కర్మ సన్యాసి అవుతాడు. అందువల్ల ఏంటంటే ముందు యోగం చేయాలి, యోగంతో మనసును స్వాధీనం చేసుకోవాలి, ఇంద్రియ నిగ్రహం కలగాలి, తర్వాత అందరిలో తనున్నట్టు చూసుకోవాలి, అన్ని భూతాలు తనలో ఉన్నట్టు చూసుకుని అప్పుడు కూడా కర్మ చేసినా సరే అంటుకోడు సుమా అని అన్నారు. ఆ అంటుకోని విధం ఎలాగో చెప్తున్నారు మళ్ళీ, నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్రన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ తిష్టన్ స్వపన్ శ్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి. ఈ విధంగా మొత్తం 8, 5, 13 ట్రీలు ఉన్నాయి. పశ్యన్ చూసినా సరే, శృణ్వన్ విన్నా సరే, స్పృశన్ స్పర్శించినా సరే, జిగ్గన్ అంటే వాసన తీసుకున్నా సరే, అశ్నన్ తిన్నా సరే, గచ్చన్ నడుస్తున్నా సరే, స్వపన్ పడుకున్నా సరే, శ్వసన్ శ్వాస తీసుకున్నా సరే, ప్రలపన్ మాట్లాడుతున్నా సరే, విసృజన్ అంటే మన మన మలమూత్రాలు విసర్జన చేస్తున్నా సరే, గుహన్ ఏది తీసుకున్నా సరే, ఉన్మిషన్ కనురెప్పలు పైకి పెట్టుకున్నా సరే, నిమిషన్నపి కనురెప్పలు కిందకి విడిచిపెట్టినా సరే, ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయ. ఆ ఇంద్రియాలు ఆ ఇంద్రియార్థాలు పనిచేస్తున్నాయి కానీ నైవ కించిత్ కరోమీతి నేనేం చేయట్లేదు అనుకుంటాట. ఆ యోగి పైన యోగ్యుక్తి సిద్ధార్థం ఎందుకు చూసారా, యోగి సాధన చేసి 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 ఆ మనసు ఎప్పుడు అక్కడ ఉండిపోతుంది, కానీ కర్మలు ఇంద్రియాలు పనులు చేస్తాయి. ఆ ఇంద్రియాలు పనులు చేస్తున్నప్పుడు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అంటే ఇది ఎంత లోతైన భావం తెలుసా. ఇంద్రియాలు శరీరం ప్రకృతి, తాను పరమాత్మ అయిపోతున్నాడు అంటే తనకి ఈ ప్రకృతికి విడిపోతున్నాడు, విడిపోయి సంబంధం లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అది వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రకృతి ఏం చేస్తే తనకేం సంబంధం, మరి పట్టించుకోడు. అలాగా నేనున్నాను పరమాత్మ చెప్తున్నారు ఎన్ని అధ్యాయుల్లో, నేను ప్రకృతికి నాకేం సంబంధం లేదని చెప్తున్నారు. అలా అయిపోతాడు యోగి కూడా. సో అలాగే అయిపోయిన వాడు మరి పరమాత్మ తెలుసుకోలేడా, పరమాత్మ అలాగే ఉన్నారు కాబట్టి ఈయన అలాగే అవుతాడు సుమా. అందుకు చెప్తా నైవ కించిత్ కరో మేత యుక్తో మన్యేత తత్వవేత్త, ఏమీ నేను చేయట్లేదు అనుకుంటాను. ఎందుకు ఆ ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు వర్తంతి ఇత ధార్యన్, ఇంద్రియాలు ఇంద్రియాల్లో పనిచేస్తున్నాయి అనుకుని గ్రహించుకుంటాడు అంతే, తాను మాత్రం నిశ్చలంగా ఉంటాడు. ఈ కరచరణాలు పనిచేస్తూనే ఉంటాయి. ఏమి ఆ కరచరణాలు పనిచేస్తూ ఉండే విధానం కూడా మళ్ళీ చెప్తున్నారు, ఎంత లోతైన భావాలి. బ్రహ్మణ్యాధాయ కర్మాన్ని సంగం చక్వా కరోతియ లిప్యతే నసపాప్యన పద్మవత్రం ఏమాంభస. బ్రహ్మణ్యాధాయ కర్మాన్ని అంటే ఆ పరమాత్మ యందు బ్రహ్మమందు ఈ కర్మలన్నీ అక్కడ పెట్టడం. అసలు పరమ బ్రహ్మమందు కర్మలు ఏమైనా పెట్టగలరా స్వామి, చాలా కాలం చెప్పారు ఇది, యోగ మన రాజాములు ఉపన్యాసించినప్పుడు చెప్పారు ఇది. బ్రహ్మణ్యాధాయ కర్మాన్ని అంటే అక్కడ అర్థం ఏంటంటే కర్మలు చేయడానికి కారణం ఏది, మనస్సు. సో మనసును బ్రహ్మమందు పెట్టమని, కర్మలు పెట్టడం కాదు మనసును పెట్టడం. బ్రహ్మణ్యాధాయ కర్మాని సంగం చక్వా కరోతియ అంటే ఏంటంటే చేస్తున్న కర్మల యందు అటాచ్మెంట్ అభిమానం లేకుండా, ఏమి ఆసక్తి లేకుండా మనసుని బ్రహ్మమందు ఎవరు పెడతారు, యోగం చేసిన వాడు కడిపి పెడతాడు. అలాగా చేసిన వాళ్ళు ఏంటంటే లిప్యతే నస పాపేన పద్మపాత్ర వివాంభస, తామరాకు మీద నీటి బొట్టు నోటి మీద నీటి బొట్టు అంటుకుంటున్నట్లు, తామరాకు మీద నీటి బొట్టు అంటుకున్నట్లు అంటుకోబడు ఏది ఈ పాపాలన్నిటికీ. ఎవరు ఈ యోగి, అక్కడ పాపము అంటే అంటుకోవడం, మరి పుణ్యం అంటే అంటుకోకపోవడం అంతే చూసారా. ఏమి ఈ విధంగా బ్రహ్మణ్య ఆదాయ కర్మాన్ని సంగం చక్త కరోతి లిప్పితే నసపాపేన పద్మ, అలాగే సాధన చేసిన వాడు అంటుకోకుండా ఉంటాడు. ఆ అంటుకోడుకు ఉండడమే కాకుండా ఆ బ్రహ్మంలో మనసు ఉంచిన వాడు ఏం పొందుతాడు చెప్తున్నారు. మళ్ళీ యుక్త కర్మఫలం చక్వా శాంతిమోపనోత నైష్టికీం అయుక్త కామకార్యణ ఫలేశక్తో నిబద్ధతి. యుక్త ఇచ్చుచ్చుతే కానీ ఆరోగ్యం చెప్పబోతున్నావు ఇంకా. అంటే ఏంటంటే యోగ సాధకుడు ఈ బయట కర్మలు చేస్తున్నప్పటికీ కూడా దానింత అభిమానం లేక తన సాధనలో ఉండే నిష్ఠలోని ఆనందం పొందుతాడట. యుక్త కర్మఫలం చక్వా శాంతిమోపనోత నైష్టికీం, తనకు చేయమంతా కూడా సాధనలోనే ఉంటుంది. అందువల్ల మనసు అంతా ఎక్కడ ఉంటుంది, బ్రహ్మమందే ఉంటుంది. కాబట్టి ఆనందం ఎక్కడ పొందుతాడు, ఆ నిష్ఠలోనే పొందుతాడు. కానీ ఈ బయట కర్మలు చేస్తూనే ఉంటాడు కానీ దీనికి అంటుకోడు. యుక్త కర్మఫలం చక్వా శాంతి మాపనోతి నైష్టికీ, తన ఆనందం లోపల ఆనందిస్తాడు. అయుక్త కామకార్యని ఫలేశక్తో నిబద్ధతే, సాధన చేయని వాడు ఏం చేస్తాడు, తన మనసంతా కూడా బయట కర్మల మీదే ఉంటుంది కాబట్టి ఆ కోరికల ఆసక్తి కలిగి దానికి అంటుకుంటాడు. చూసారా, అంటే ఇద్దరు కర్మలు చేస్తున్నారు, సాధన చేయనివాడు సాధన చేసిన వాడు కర్మలు చేస్తున్నాడు, సాధన చేసిన మనసు లోపల పెడుతున్నాడు, సాధన చేయనివాడు కర్మలు ఎందే మనసు పెడుతున్నాడు. వీడు అంటుకుంటున్నాడు, వాడు అంటుకోకుండా నిష్ఠలో ఆనందాన్ని పొందుతున్నాడు. చూసారా,
మనసు పెట్టి
ఆనందం పొందుతున్నాడు. అయుక్త కామకార్యాన్ని ఫలేశక్తో నిబద్ధతే, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆనందం పొంది ఏం చేస్తాడట, మళ్ళీ చెప్తున్నారు. సర్వ కర్మాని మనసా సన్యసాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కురువన్ నకారయన్. చూసారా, ఆ ఈ సాధకుడు మనసు అంత ఎటుంది, బ్రహ్మం వైపు ఉంది, లోపలే ఉంది. ఆ ఉన్నవాడు అలా వెళుతూ వెళుతూ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే అన్ని మనసులో లేవు కదా, ఇక బయట చేస్తున్న కర్మ ఏదో మనసు లేదు, మనసా సన్యసాస్తే అయిపోయింది అంటే మనసు లోపల ఉండిపోయింది కాబట్టి బయట కర్మలు ఎందుకు ఏమాత్రం మనసు లేదు, లేకపోయిన కర్మలు చేస్తున్నాడు. అలాగ చేసిన వాడంటే సుఖం వసి, ఆనందం పొందేవాడు వాడే. సన్యాసాస్తే సుఖం వసి ఎలా ఉంటాడట, నవద్వారే పురేదేహి, ఈ నవద్వార పూర్వంలోనే కూర్చుంటాడు లోపల. నైవ అకుర్యన్ నకారయన్, తను చేయించడం కానీ చేయించకపోవడం కానీ ఏమీ కాదని భావంతో ఉంటాడు. అది నిమిత్తం కంటే ప్రకృతి చేస్తుందని. సో అలాగుంటాడు. ఇప్పుడు చెప్పండి,
లోపల వస్తున్నప్పుడు బయట పని కాన్సన్ట్రేట్ ఎలా
చేయాలి? అదే ఉంది. అది ఎలాగనంటే ఇప్పుడు ఇప్పుడు అదే
కూర్చునిపోయాడు బయట కాన్సన్ట్రేట్ ఎలా చేయగలడు, వర్క్ బాగా అవ్వదు కదా.
మామూలు వాళ్ళు అనుకున్న మాటలు అవి. అదేంటంటే జనక చక్రవర్తి సుఖబ్రహ్మర్షికి చెప్పారు, ఈ మిథిలానగరం వెళ్ళి చూసిరమ్మన్నారు. నూనె దీపం పెట్టి చూసిరమ్మంటే నూనె తలపైన ప్రందులు పెట్టి వలకకుండా చుట్టూ తిరిగి రమ్మన్నారు. వెళ్ళి తిరిగి వచ్చారు. చూసావా ఇంద్రానగరం అని చూశాను. ఏం కనబడిందంటే కనబడలేదు. ఎందుకు కనబడలేదు? నేను ఈ నూనె తొలగిపోతుందేమో ప్రమిదలోంచి అనే భావంతో మనసు ఎక్కడ పెట్టేశానన్నారు. సో మనసు ఎక్కడ పెట్టేటప్పుడు కాళ్ళు నడిచాయి, కళ్ళు చూసాయి. కళ్ళు చూడకుండా నడవగలరు ఏంటి? జ్ఞానేంద్రియాలు కళ్ళు చూసాయి, కర్మేంద్రియాలు కాళ్ళు చేశాయి. సో కర్మేంద్రియాలు పనిచేశాయి, జ్ఞానేంద్రియాలు పనిచేశాయి, కానీ తనకేం కనపడలేదు. అలాగుంటాడు సుమారని. అదే అందువల్ల ఏంటంటే ఈ విధంగా వాడు తను నైవకురువన్ నకారని, చేయించడం కానీ చేయించకపోవడం కానీ తనకేం లేదు, మనసు అక్కడే ఉంది కాబట్టి చేస్తాడు. మరి అక్కడ మనసు ఉండేవాళ్ళు అలాగే ఉంటాడు గనక ఆ ప్రభు ఎవరైతే బ్రహ్మమందు దైవమందు మనసు పెట్టాడో ఆ దైవం ఎలాగుంటుందో చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు తన దగ్గర మనసు పెట్టాడు కదా యోగి అంతర్ముఖంగా. నా కర్తృత్వం నా కర్మ అనే లోకస్య సృజిత ప్రభు, నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అక్కడికి వెళ్ళిన వాళ్ళ పరమాత్మ తాలూక స్వభావం చెప్తున్నారు. ఏంటి? నా కర్తృత్వం నా కర్మ అని, అది ఒక కర్మల యందు కర్తృత్వం గాని, కర్మఫల సంయోగం అంటే కర్మ యందు ఆసక్తి గాని, కర్మ యందు ఆసక్తి గాని కర్మ ఫలమందు ఆసక్తి గాని, ఈ రెండూ లేకుండా లోకస్య సృజితి ప్రభు, ఆ పరమాత్మ ఈ లోకంలో ఏమి సంబంధం లేకుండా ఉంటాడట. తాను అంటే ఏంటి, దాని కర్త తాను కాడు. ఈ లోకంలో ఏ పని జరుగుతున్నా ఆయన కారకుడు మాత్రం కాదు. ఏమి ఆయన కారకుడు కాదు. సృజతి లోకస్ నా సృజతి, నా సృజతి అంటే దేనికి కారకుడు కాదు, కానీ మనం అందరం ఆయన కారకుడు అంటున్నాం. చూసారా అక్కడ చాలా క్లియర్ గా చెప్తుంది, నా కర్తృత్వం నా కర్మ అని లోకస్ సృజతి ప్రభు, నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఆ స్వభావం అంటే ప్రకృతి స్వభావం అనుసరించే చేస్తున్నది తప్పించుకొని నాకేమి లేదని అంటాడు. పరాత్మ లేదన్నప్పుడు ఆయన చేరుకున్నవాడు ఎలా ఉంటాడు? చూసారా ఆ లైన్కి తీసుకొస్తున్నారు. పరమాత్మకి ఆ గుణాలు ఉన్నాయి, తనకేం సంబంధం లేదు. మరి ఆయన ఎందుకు మనసు పెట్టిన వాడు ఎలా ఉంటాడు? అలాగే ఉంటాడు. అదే అక్కడ పోలికి ఎంత చక్కగా తీసుకొచ్చారు. నా ఆదత్తే కసిచిత్ పాపం నచ్చైవ సుకృతం విభూ అజ్ఞానే ఆవృతం జ్ఞానం త్యానముషింత జంతవా. ఇంకా చెప్పుకొస్తున్నారు, నా ఆదత్తే కసిచిత్ పాపం, ఒకనొక పాపం ఆయన తీసుకోవట్లేదు. ఎవరు? ఆ పరమాత్మ, లోపల ఉండే పరమాత్మ ఒక్కడ పాపం తీసుకోవట్లేదు. అలాగే నచ్చేవి సుకృతం మంచి పుణ్యకర్మ కూడా తీసుకోవట్లేదు, పాపము తీసుకోవట్లేదు, పుణ్యము తీసుకోవట్లేదు. ఏమి? అజ్ఞాని ఆవృతం జ్ఞానం, అజ్ఞానం చేత ఆవరింపబడిన వాళ్ళు తేన ముహ్యంతి జంతవహ, ఈ జీవులు అలాగ అనుకుంటున్నారు. ఎలాగని? వాళ్ళ అజ్ఞానం చేతనే వాళ్ళ జ్ఞానం ఆవరింపబడిపోయి అలా అనుకుని నా మీద నెట్టేస్తున్నారు. ఎవరి మీద? పరమాత్మ మీద. కానీ పరమాత్మకి ఏమీ సంబంధం లేదు. చూసారా ప్రకృతినే పరమాత్మ మీద తోషిస్తున్నారు అంతే.
మరి అనుకున్నది కూడా నేను చేస్తున్నాను కూడా ఆసక్తే కదా.
ఆ శక్తి వేరు, ఆయన వేరు. ఇప్పుడు అదే విడదీయాలి వేదాంతం అంతను. మరి అక్కడే వచ్చింది కదా, తెలుసుకోవాల్సిందంతా అక్కడే. ఇక్కడ ఏంటంటే అంత మళ్ళీ అంత ఆయన చెప్తుంది ఏంటి, విడదీసి చెప్తున్నారు ఆయన. నా ప్రకృతి వేరు, నేను వేరు. నా ప్రకృతిని చూసావంటే నువ్వు నన్ను అనుకో అలా జన్మలో తెలుసుకోలేవని అక్కడ అది చెప్తుంది. అదే అక్కడ ఏంటంటే నా ఇంకా చెప్పుకొస్తున్నారు. ఏమని? ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఏ జ్ఞాని అయితే నా ఎందు మనసు పెట్టి, ప్రకృతి ఎందు మనసు, అదే పరమాత్మ ఎందు మనసు పెట్టి కర్తృత్వం లేకుండా ఉంటున్నాడో, ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఏవి? ఈ బయట ప్రకృతి కర్మలన్నీ చేస్తున్నాడు. తను ఏం చేస్తాడంటే ఈ పరమాత్మకి ఆవరింపబడిన అజ్ఞానాన్ని కూడా తొలగించుకుంటాడు. జ్ఞానేన తదజ్ఞానం యేషాం నాశితమాత్మన తేషాం ఆదిత్యవ జ్ఞానం ప్రకాశిత తత్పరం. అంటే ఏంటి? ఆ పరమాత్మనే ఆదిత్యవ జ్ఞానానికి ఈ అజ్ఞానం, మేఘమనే అజ్ఞానం అనేది ఆవరింపబడింది. ఈ మేఘం అనే అజ్ఞానాన్ని తొలగించడానికి గురుబోధ, శాస్త్రజ్ఞానము, యోగనిష్ట. గురుబోధ, శాస్త్రజ్ఞానం, యోగనిష్ట, ఈ మూడు కావాలి. ఈ మూడు ఇవి పరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞానము చేతన గాలితోన మేఘం తొలగిపోయినట్లు మళ్ళీ ఈ మూడింటితోన అజ్ఞానం తొలగిపోవాలి. తొలగిపోతే తేషాం ఆదిత్య విజ్ఞానం ప్రకాశిత తత్తరం అంటే ఏంటంటే ఆ సూర్యుడు తనతోనే ప్రకాశిస్తాడు. సూర్యుని తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకుంటాం? సూర్యుని ద్వారా తెలుసుకోవాలంటే ఇంకేది కాదు, తన ప్రకాశంతోనే తను తెలుసుకోవాలి. ఆయన కాంతి లేకపోతే ఆయన తెలుసుకోలేము, తెలుసుకోవాలి. అది ఇంకో దగ్గర ఉపనిషత్తులు చెప్తున్నారు, అకల్పచ మజం జ్ఞానం ఏయాది అభిన్నం ప్రజక్షతే బ్రహ్మజ్ఞేయ మజం నిత్యం అజయనాజం విభుజ్యతే అని. అక్కడ మాండుక్య గౌడపాదికులు చెప్తున్నారు ఏంటంటే జ్ఞానాలు రెండు రకాలు, అకల్పిత మజం జ్ఞానం, కల్పితం ఒకటి, కల్పింపబడన ఒకటి, రెండు జ్ఞానాలు ఉన్నాయి. ఏమి జ్ఞేయాది అభిన్నం ప్రత్యక్షతే, మనం తెలుసుకోవాల్సింది ఆ కల్పితం కానిది స్వయం ప్రకాశమైనది అది బ్రహ్మజ్ఞేయం, అదే బ్రహ్మజ్ఞేయం. ఏమి అజేన అజం విభుజ్యతే అంటే పుట్టుకు లేని దాని చేతనే పుట్టుకు లేని దాన్ని తెలుసుకోవాలి. పుట్టుకు లేనిది ఏది? సూర్యుడు. పుట్టుకు లేనిది ఆయన కిరణాలు. సో ఆయన కిరణాలతో ఆయన్నే తెలుసుకోవాలి. అజేన అజం విభుజ్యతే. అలాగే తేషాం ఆదిత్య జ్ఞానం ప్రకాశిత తత్పరం, తన జ్ఞాన చేతనే తను తెలుసుకుంటాడు. ఎప్పుడు? తన అజ్ఞానం పోగొట్టుకుని. సార్ ఇవన్నీ అధ్యాయులన్నీ కలిపితే తెలుస్తాయి బాగాను. తనను తానే తెలుసుకుంటాడు. ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే పరమాత్మ వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను అనుకున్నాడు ఈ అజ్ఞానం చేత. ఈ సాధన ద్వారా తనకుండే మబ్బు తొలగించుకున్నాడు. తొలగించిపోతే ఇప్పుడు ప్రకాశం, సూర్యప్రకాశం కనబడింది. ఓహో ఇది ఇది అదే అదే నేను, నేనే అది అని తనకు తానే తెలుసుకుంటాడు. చూసారా? ఆ తనకు తాను తెలుసుకునే పదే అర్జునుడు చెప్తున్నాడు, స్వయమే వాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్ అని పదే అర్జునుడు చెప్తున్నారు. అక్కడ దాని ముందే చెప్తున్నారు అనమాట, ఆదిత్య విజ్ఞానంతో అలా తెలుసుకుంటాడు సుమా. ఏమి మరి అలా తెలుసుకున్నవాడు ఎలా పొందుతాడు? ఏంటి పొందుతాడు? ఎవరు? యోగి. తద్బుద్ధయ తదాత్మ తన్నిష్ట తత్పరాయణ గచ్చన్ చపునరావర్తం జ్ఞాన నిద్భూత కల్మష అన్నారు. ఈ సాధన చేసిన వాడు అంటే తద్బుద్ధయ, దానిదే బుద్ధి పెడతాడు. తదాత్మ మనసు కూడా అక్కడే పెడతాడు. తన్నిష్ట దానిద నిష్ట పెడతాడు. ఏమి తత్పరాయణ ఆయనే అయిపోతాడు. అలాగ అయిపోయినప్పుడు ఏం చేస్తాడు? గచ్చన్ గచ్చంతి అపునరావృత్యం అంటే మళ్ళీ పునర్జన్మ కలిగి ఈ సంసార చక్రంలోంచి మరి రాడు, సంసార చక్రంలోకి మరి రాడు. జ్ఞాన నిర్భూత కల్మష, ఆదిత్య జ్ఞానం పొందిన వాడు కదా, ఆ జ్ఞానం పొందినవాడు అంటే ఇంకా ఈ పాపాలనే కల్మషం అనేది కడుక్కుని తనేం చేస్తాడంటే ఇంకా జనన మరణ రూప సంసార సంసార చక్రం నుంచి మరి విడిపోతాడు సుమానని. ఆ విధంగా అవుతాడు. ఇలాగ సాధన చేస్తూ అలా అక్కడికి వెళ్తాడు సుమానని. మరి వెళ్ళివాడు అక్కడికి వెళ్తే అని ఆ స్థితి పొందుతాడు కదా, ఆ స్థితి పొంది ఎలా చూస్తాడు మరి చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఏమి గచ్చిన చపనరావుతుంది జ్ఞాన నిర్ధూత కల్మష, ఈ జ్ఞానం చేత పాపాలని కడుక్కున్నాడు. కడుక్కుని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఎలా ప్రవర్తిస్తాడు మరి చెప్తున్నారు. విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గభేస్తునే సునుచైవ స్వపాకేశ పండిత సమదర్శన. అక్కడికి వెళ్ళి అలా చూస్తాడు. ఏది? విద్య వినయ సంపన్ను బ్రాహ్మణే అంటే విద్య ఉండాలి, వినయం ఉండాలి, జ్ఞానం ఉండే బ్రహ్మవేత్తకి బ్రహ్మవేత్తని. విద్య వినయ సంపన్న, విద్య ఉండేవాడికి వినయం ఉంటుంది, మళ్ళీ బ్రహ్మవేత్త. బ్రహ్మవేత్త అయిన విద్యా వినయ సంపన్న బ్రహ్మవేత్తని. కవి, గవి అంటే గోవుని, హస్తిని అంటే ఏనుగుని, సుని అంటే కుక్కని, సుని చైవ అంటే కుక్క మాసు తినే చండాలని. పండిత సమదర్శన, ఏ పండితులు? ఈ పండితులు కాదు, ఆ బ్రహ్మజ్ఞాని. పండిత అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పాండరం శుక్లమిచ్చాహు అంటే అర్థం ఏంటి, తన మనస్సు అంతఃకరణం ప్రకాశం అయిపోయింది. ఎందుకు? ఆ పరమాత్మ ప్రకాశమే ఆదిత్య విజ్ఞానం కదా. ఆ ప్రకాశం అయిపోయాడు కనుక అక్కడికి వెళ్ళినవాడు అందరిలో ఏం చూస్తాడు? ఆ ప్రకాశాన్ని చూస్తాడు. ఏమి ఈ అందరిలో కూడా ఉపాధి చూడడు. ఏ ఉపాధిని? వీడి పండితుడు, వీడి కుక్క, వీడి నక్క, వీడి ఏనుగు, ఇవన్నీ మరి చూడ్డు. చూడు కనుక ఆ స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో ఉండేవాడు మళ్ళీ చెప్తున్నారు, ఇహైవితైర్ జితజో జితసర్గో ఏషాం సామ్యే స్థితం మనహ, ఏషాం సామ్యే స్థితం మనహ, నిర్ద్వందోహి సమం బ్రహ్మ తస్మాత్ నిర్దోషం హి సమబ్రహ్మ తస్మాత్ బ్రహ్మనిస్తే స్థిత అన్నారు. అక్కడికి వెళ్ళినవాడు ఎలా ఎంత చక్కగా చెప్పుకొచ్చా చూసారా. ఈ హైవర్తైర్ జిత సర్గో, సర్గం అంటే సృష్టి, ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నాడు కదా, ఈ సృష్టిని ఇక్కడే జయించేస్తాడు. ఈ హ్యాబిట్ ఇక్కడే జిత అంటే జయించేస్తాడు అంటే ఏంటి, తాను ఈ శరీరంతో ఉంటుండగానే ఇక్కడే తాను ఎక్కడైతే ఏ శరీరంలో ఉన్నాడో ఆ శరీరం ఉంటుండగానే ఈ సృష్టిని జయించేసి ఏంటి ఈ సృష్టి లేదు లేదనే భావనకు వచ్చేసి ఏషాం సామ్యే స్థితం మనహ అంటే అన్నిట్లో కూడా సమానంగా ఉండే ఆ అందరిలో ఉపాధిలో ఉండే ఆ సమానంగా ఉండే ఆ బ్రహ్మ తేజస్సును చూసుకునేవాడు ఎలా ఉంటాడట, నిర్దోషం హి సమం బ్రహ్మ, ఆ బ్రహ్మమేంటి దానిలో దోషం ఉండడం లేదు, తస్మాత్ బ్రహ్మని తేస్థిత, అటువంటి వాడు ఆ బ్రహ్మలోనే అలాగే ఉంటాడు. ఈయనకి దోషాలు లేవు కదా, పైన దోషాలు పోగొట్టుకున్నాడు గనక తాను కూడా బ్రహ్మలో కలిసిపోతాడు, దోషం లేదు కదా బ్రహ్మ, బ్రహ్మలో దోషం లేదు కనుక ఈయనలో కూడా దోషాలు లేవు కనుక ఈయనళ్ళు అందులో కలిసిపోతాడు సుమా. ఆ దోషం లేకుండానే ఈ ఉపాధులు ఎన్నున్నా సరే అలా చూస్తాడు. ఏమి మరి అటువంటి స్థితిలో కలిసిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేస్తారో చెప్తున్నా చూసారా, ఏ నువ్వు సామాన్యమైనది కాదు, ఇది యోగం అంటే అర్థమైపోయింది అనుకోవడం కాదు, ఎంత నేను లోతుగా చెప్తున్నా చూడండి, అసలు మాకి మనకి అర్థమైంది ఆవగించా మాకి. అందులో ఏంటంటే నా ప్రహృష్యే ప్రియం ప్రాప్య నోదుచే ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధి రసం మూడో బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిర, అంటే దాని బ్రహ్మ ప్రకాశం అయిపోయిన తర్వాత కూడా బ్రహ్మలో కలిసిపోయిన తర్వాత కూడా బయట వ్యవహారం నడుపుతూనే ఉంటాడట. ఎలాగా, నా ప్రహృష్యే ప్రియం ప్రాప్య అంటే తనకి ఇంకా తనకు ప్రియమే లేదు, బయట వాళ్ళు అనుకునే విధంగా అందరం అనుకుంటే ఇది ప్రియం అనుకుంటే అలాంటి ప్రియమైనవి ఆయనకి ఏమైనా వస్తే అని పొంగిపోడు. నా ఉద్దుచే ప్రాప్తి అప్రియం, ఆ అప్రియమైనది ఏదని కల్పిస్తే ఉద్దుజం నా ఉద్దుజం అంటే బాధపడిపోడు. ఏమి స్థిర బుద్ధి రసం మూడు బ్రహ్మవిద్ బ్రహ్మని స్థిత, బ్రహ్మంలో కలిసిపోయి ఉన్నాడు కనుక అందులో స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు బుద్ధి ఎప్పుడు ఉండి కూడా స్థిరంగానే ఉంటుంది, ఆయన బుద్ధి ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది. ఉంటూ మళ్ళీ ఏం చేస్తాడు, ఈ బయట క్రియలు చేస్తుంటాడు కదా, బాహ్య స్పర్శే స్వసక్తాత్మ నిందత్యాత్మని యస్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయం వస్తున్నదే, అందుకు కలిసిపోవడం ఒకటి ఊరికే కలిసిపోతాడా, అక్షయ సుఖం అని ఉంటాడు. బాహ్య స్పర్శే స్వసక్తాత్మ, ఈ ఈ సాధన సంపదలు దేనికి, ఊరికనే నేను బ్రహ్మవేత్తనే నేను గురువుని అనిపించుకోనికి నేను కాదు అన్న, సుఖం పొందాలా, అక్షయ సుఖం పొందాలా, ఆ క్షయం కానీ సుఖం పొందాలా, ఆ సుఖం పొందాలనుకుంటే ఏం చేయాలి, బాహ్య స్పర్శే స్వసక్తాత్మ అంటే ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలని ఇంద్రియాల ద్వారా వాటింటి ఆసక్తి లేకుండా సుఖం విందచ్చి ఆత్మని సుఖం, ఆత్మలో ఏ సుఖం ఉందో ఆ సుఖాన్ని పొంది ఏమి స బ్రహ్మయోగయుక్తాత్మ, అతడు బ్రహ్మయోగుడు అయిపోతారంట. అసలు అసలు ఆ బ్రహ్మ సుఖమాక్షయం వస్తుంది, నిరంతరం అనంతం అతిశయం ఉండే సుఖాన్ని పొందుతారంట. బ్రహ్మం అనేది అది నిత్యం శాశ్వత బ్రహ్మానందం, అది అది అయితే ఎప్పుడే చేరాడు తను కూడా ఈ బయట క్రియలు ఎన్ని చేసినా సరే దీని ఎందుది లేకుండా ఆ అక్షయ సుఖాన్ని పొందుతూనే ఉంటాడు. ఏమి ఏ హి సంస్పర్శజ భోగ దుఃఖయో అనయవతే ఆద్యంతవంత కౌంతే నతేషు రమతే బుధాహ నమతే బుధహ అన్నారు. అంటే ఏంటి, మామూలు జ్ఞానుడు వారు జ్ఞాని అయిపోయారు కదా, జ్ఞాని అయిపోయిన తర్వాత ఏంటి, ఏ హి సంస్పర్శజ భోగ, ఈ భోగాలు ఏవి శబ్దము స్పర్శ రూప రసగంధాల్లో ఉండే భోగాలను చూసారా, దుఃఖయో అవి దుఃఖాన్ని కలుగు చేస్తాయి, అనయా ఏవితే ఇవన్నీ దుఃఖాన్ని కలుగు చేస్తాయని ఆయన తెలుసుకుంటాడు. ఆద్యంతవంత కౌంతేయ వచ్చిపోతుంటాయి ఇవన్నీ, ఈవేళ ఆనందించామంటే ఈవేళ నన్ను బాగా గౌరవించారంటే ఆ గౌరవించిన రేపటి నుంచి చరకలు పడిపోతాం. సో ఇవన్నీ యాజ్యంతవంత కౌంతే ఇవన్నీ వస్తూ పోతుంటాయి ఇవి. నతేషు రమతే బుధ, జ్ఞానులు అందులో రమించరు అంటే తను అక్షయ సుఖం ఎప్పుడైతే పొందాడు ఇవన్నీ కావాలా, బ్రహ్మానందే నిమగ్న విశాశాన తద్భయత్ అన్నారు. ఏమి విషం దృష్ట్వా అమృతం దృష్ట్వా విషం చచితి బుద్ధిమాన్ ఆత్మాన దృష్టాహం అనాత్మానం చజామిహం, మళ్ళీ ఏంటన్నారు, ఇంకా దారిద్ర్యాశ యథానాస్తి సంపన్నస్య యథామమ బ్రహ్మానందే నిమగ్నస్య విశాశాన తద్భవేత్ అని అమృత బిందు చెప్తున్నారు. భాగ్యవంతుడైన తర్వాత దరిద్రం కావాలని కోరుకోడు, ఏమి విషము చూసి అమృతం చూసి అమృతాన్ని కోరుకుంటాడు కానీ విషాన్ని కోరుకోడు. అలాగనే బ్రహ్మానందం పొందిన వాడు ఈ వచ్చిపోయే విషయ సుఖాలని కోరుకోడు సుమా అని అలా ఉంటాడు బాహ్య స్పర్శ శక్తి అని అన్నాడు. మళ్ళీ ఇంకేం చేస్తారు చెప్తున్నారు, శక్నోతి వయహో యస్సోడు ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం ససుక్తి ససుఖీ నరహ, ఈ శరీరంలో ఉంటుండగానే ఈ మిగతా కామక్రోధాలు వీటన్నిటి ఉన్నాయి చూసారా, వీటి తలకు కోరికలు ఉన్నాయి చూసారా, ఆ కోరికలను ఇక్కడే అణుచుకోగలిగే స్థితిలో ఉంటాడట. శక్నోతి హైవ యస్సోడు అంటే అంటే ఈ బయట ఈ ఇంద్రియాల తలకి సుఖాలు అది అనిపిస్తున్నాడు కదా, అది అనిపించినప్పుడు కొన్ని నోడు నొక్కిడి మరి వశం చేసుకోడా. అందుకు చెప్తున్నారు, ఎవరైతే ఈ ఇంద్రియ సుఖాలని లేకుండా లోపలే అణుచుకుంటాడు, సోడు వెంటనే అణుచుకుంటాడు. ఏమి సోడు వెంటనే అణుచుకోవడం? ఎప్పుడు కామక్రోధోద్భవం వేగం, ఈ కామక్రోధాల్లో వచ్చిన ఆ స్పీడ్ ఉన్న చూసారా ఉద్రేకం, అది ఇక్కడ కంట్రోల్ చేసుకుంటాడు. అటువంటి వాడే సయుక్త ససుఖీ నరహ, అతడే యోగి, అతడే సుఖం ఈ నరుల్లో అందరికీ పోవాడు అని చెప్తున్నారు. ఏమి విని చెప్పి ఊరుకున్నారా, ఇంకా చెప్పుకొస్తున్నారు. ఆ యోగి ఆనందం పొందినవాడు ఎలాగ ఆనందిస్తాడన్నది, ఏ అంతఃసుఖో యో అంతరారామో తథా అంతర్జ్యోతిరేవ్యః సయోగి బ్రహ్మ నిర్మాణం బ్రహ్మభూతోది గచ్చతి. ఈ సాధన చేసిన వాడు లోపల ఉండేవాడు అంతఃసుఖం, లోపలే సుఖం పొందుతాడు, అంతరారం అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. దేంతోనా అంతర్జ్యోతిరేవ్యః, ఆ జ్యోతిని చూసుకుంటూ ఆనందం అనిపిస్తాడు. అటువంటి యోగి బ్రహ్మ నిర్వాణం పొందుతాడు, అతడు బ్రహ్మభూతుడయ్యాడు. చూసారా అక్కడ ఆ బ్రహ్మభూత స్థితిలోకి వెళ్ళిపోయాడు, అక్కడికి అది అనిపిస్తున్నాడు. ఏమి అటువంటి అనుభవించిన వాడు మళ్ళీ ఏం చెప్తారు, ఇంకా చెప్పుకొస్తున్నారు. లభతే బ్రహ్మవీనం నిర్వాణం రుష క్షీణ కల్మష చిన్నద్వైత యథాత్మానం సర్వభూతి తీరతా అన్నారు. చూసారా లభతే బ్రహ్మ నిర్వాణం అంటే, బ్రహ్మ నిర్వాణం అంటే పూర్తిగా బ్రహ్మమే తాను అనే అనుభవంలోకి వచ్చి ఆ ఆనందం బ్రహ్మానందం అనుభవిస్తుండి కూడా రుషయ క్షీణ కల్మష, ఈ ఋషులందరూ ఆ విధంగా ఏంటంటే వాళ్ళకుండే పాపాలని కడుక్కుంటారట, వాళ్ళకుండే పాపాలని కడుక్కుని చిన్నద్వైత యథాత్మానం అంటే ఈ ద్వైత భావన ఉండే ఈ సందేహం ఇలాంటి ఉన్నాయి చూసారంటే ఇంకా ఏమేముందా లేకపోతే ఇలాంటి సందేహాలు ద్వైత భావనని కూడా మూర్తిగా సమూలంగా ఛేదించుకుని పాపాలు కడుక్కుని కూడా సర్వభూతి తీరతా ఇతర జీవులన్నిటికీ మేలు చేస్తారట. మేలు చేయడం అంటే ఏంటి, దానికి స్వామి చెప్పారు సర్వభూతి తీరతా అంటే, వాడు పేకాట ఆడుతాడు వాడికి హితం వీడి పేకాట ఆడతాడా, వాడు తాగితే వీడు తాగుతాడా, సర్వభూతి అవుతాడా? సర్వభూతానికి హితమైంది ఏది, ఆత్మ వస్తువు. సో ఆత్మ వస్తువు ఏదో అవసరమో దాని రతి ఉంటాడు, రతించి ఉంటాడు, అది సర్వభూతి తీరత అని అది అంతరార్థం. బయట కూడా ఉపకారం చేస్తాడు కానీ అపకారం చేయడు, ఏమి ఉపకారం చేస్తాడు కానీ అపకారం చేయడు. అయితే ఇవన్నీ చేసిన వాళ్ళు ఎలాగా ఇంకా ఏంటంటే ఇంకేం పొందుతాడు ఎలా చూస్తారు చెప్పు, ఇంకా అల్టిమేట్ గా చెప్పేస్తాను ఇంకా తిరిగి లేకుండా. కామ క్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం అన్నారు. ఇక్కడ చాలా లోతైన భావం చెప్పారు. అభితో బ్రహ్మ నిర్వాణం అంటే ఏంటంటే, ఈ శరీరం ఉంటుండగానే ఆ బ్రహ్మానంద స్థితి అనుభవిస్తూ జీవన్ముక్తులుగా ఉండే స్థితిలోన ఏమి ఈ కామక్రోధాలన్నీ విడిచిపెట్టి మనస్సును నిగ్రహించుకునే ఉండే ఈ యోగి జ్ఞాని అభితో బ్రహ్మ నిర్వాణం. అభితో అంటే అర్థం ఏంటంటే ఎల్లకాలం. ఎల్లకాలం అంటే ఏంటి, ఈ శరీరంలో ఉంటుండి శరీరం లేకుండా కూడా, శరీరంలో ఉంటుండి శరీరం లేకుండా కూడా. శరీరంలో ఉంటుండి అంటే జీవన్ముక్తిగాను, శరీరం లేకుండా అంటే విదేహముక్తిగాను. అంటే ఏంటి, మధ్యలో శరీరం రాలిపోతుంది తాను అలాగే ఉంటాడు. చూసారా అభితో బ్రహ్మ నిర్వాణం అంటే అంత లోతైన భావం అది. అంటే ఆ బ్రహ్మం ఎప్పుడు ఎప్పుడు ఉంది కదా, చిరకాలం నుంచి ఉంది కదా, ఆ చిరకాలంతో అయిపోయాడు, అయిపోయాడు కాబట్టి ఈ శరీరం ఏమైంది, మధ్యలో రాలిపోతుంది. అంటే ఈ శరీరంతోనే సాధన చేసి పొందాడు, మళ్ళీ ఈ శరీరంలో ఉంటుండగానే అది పొందాడు, పొంది ఈ శరీరాన్ని వదిలిపెట్టేశాడు కానీ అందులో ఉండిపోతాడు. చూసారు ఎంత చక్కగాను, ఎంత బాగా చెప్పారు. అభితో బ్రహ్మనారం అంటే అంత లోతైన భావం అదే. మరి ఇవన్నీ పొందాలంటే ఏం చేయాలి, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవ అంతరే భ్రువో ప్రాణాపానో సమోగృత్వ నాశాభ్యంతర చారిణో యతేంద్రియ మనోబుద్ధిర్ ముని మోక్షపరాయణ విగతేచ్ఛ భయకృదాయ సదా ముక్తయ సహా. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఆ కర్మయోగం అని చెప్పాను కదా, కర్మ సన్యాసం కంటే కర్మయోగం గొప్పది, ఆ కర్మయోగం ఏమిటో అనేది ఇప్పుడు చెప్తున్నాను విను. నేను ఇదివరకు రెండు అధ్యయనం చెప్పాను, మూడు అధ్యయనం చెప్పాను, నాలుగు అధ్యయనం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు విను. అది ఎలాగంటే, స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ అంటే ఈ శబ్దస్పర్శ రూపగ్రహ గ్రంథాలను బయట బయటే విడిచిపెట్టి, చక్షుషే అంతరే భ్రువు భూమధ్యంలో కళ్ళు పెట్టి, ప్రాణాపానం సమోకృత్వ అంటే ప్రాణ అపానాలు అనేవి సమానం చేయడం. ప్రాణాపానాలు సమానం అంటే అర్థం ఏంటంటే, అపానం కిందకి లాగుతుంది, ప్రాణం పైకి వెళ్తుంది. ప్రాణం పైకి వెళ్తుండేటప్పుడు అది ఎక్కువైంది అనుకో రైట్ సైడ్ వస్తుంది. ప్రాణం అపానం, ప్రాణం పైకి లాగుతుంది, అపానం కిందకి లాగుతుంది, అపానం కిందకి లాగుతుంది, కిందకి లాగేది ఎక్కువైంది అనుకో ఈ శ్వాస ఎడం పక్క వెళ్ళిపోతుంది. అలాగే ఇటు పక్క ఎక్కువైంది అనుకో కుడి అది ప్రాణం పైకి లాగేది ఎక్కువైంది అనుకో అప్పుడు రైట్ సైడ్ వెళ్తుంది, ఇంకా పైకి వెళ్ళిందనుకో అప్పుడు రెండు ఒక్కో దగ్గరికి వస్తాయి. అది ప్రాణాపాన సమూహత్వం అంటే. మొదటికి బాగా కింద పెడితే ఎడం పక్క వెళ్ళిపోతుంది, కొద్ది పైకి వెళ్తే రైట్ కుడి పక్క వస్తుంది, ఇంకా పైకి వెళ్తే రెండు వస్తుంది. ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతర చారిణవు, నాసాభ్యంతరం ఉండి అలాగ నిత్యం ఎవరు అక్కడ పెట్టుకుని ఉంచారనుకో. యతేంద్రియ మనోబుద్ధి, ఇంద్రియాలు మనస్సుని బుద్ధిని ఎవరైతే నియమించుకుంటారో. ముని మోక్ష పరాయణ, మోక్షము కావాలని కోరుకుతానా, ఇంకేదో కావాలని కోరుకుతో కాదు. సరే, మోక్షం కావాలని కోరుకోకుండా ఇంకేమైనా కావాలని ఇంకేమైనా చేసినా సరే అది స్థితి కాదు, మోక్షం కావాలి. అందుకని దీనికి ఏంటంటే అది వెళుతుంది. ఆ మోక్ష పరాయణ ఎందుకన్నారంటే, ఇక్కడ చాలా లోతైన భావం ఉంది. ఇక్కడ ముండక ఉపనిషత్తులు చెప్తున్నారు ఏమని, నాయమాత్మ ప్రవచనైన లభ్యో న మేధయా న భునాశ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యో తశేషాత్మ వివృణుతే తనుస్వామ అని చెప్తుంది ముండకోపనిషత్తు. ఆత్మ ప్రవచనాల వల్ల గాని, అంటే మాటల వల్ల లభ్యం కాదు. నా మేధయ మంచి మేధాశక్తి ఉన్నా లభ్యం కాదు. నా బహునాశ్రుతి అని ఎంత బాగా విన్నా సరే లభ్యం కాదు. ఎమే వైష వృణితే తగిన లభ్యో తశేషాత్మ వివృణితే తనుస్వామ. ఆ ఆత్మ ఎవరు, ఆత్మని ఎవరు కావాలని మనస్ఫూర్వకంగా కోరుకుంటారో వాళ్ళనే వరిస్తుందంట. చూసారా ఏమి ఇక్కడే ఉంది కీలకం. నిజంగా మోక్షం కావాలి, జ్ఞానం కావాలని ఎవరైతే హృదయపూర్వకం కోరుకో వాళ్ళనే వరిస్తుందంట. ఇక్కడ అదే ముని మోక్షపరాయణ, మోక్షం కావాలని కోరుకుని ఇలా సాధన చేసిన వాడికి విగతేచ్ఛా భయక్రోధ సమాధ సదాయ ముక్త సహా. ఇచ్చా భయక్రోధాలు ఆవిడికి లేకుండా ఉండి ఎప్పుడు అలాగే ఎంతకాలం ఉంటే అంతకాలం ముక్తుడే. యహ సదా ముక్త ఏవ సహ, ఎవరు అలాగ ఉంటారో అలాగే ఎంతకాలం ఉంటాడు, ఎంతకాలం సదా ముక్తుడే అవుతాడు సుమ. అంటే ఏంటి, ముక్తుడు అవ్వాలంటే ఎప్పుడు అలాగ ఉండాలని సదా అన్నారు కనుక సదా అలాగ ఉండాలి, సదా అవుతాడు అప్పుడు. ఏమి భోక్తారం యజ్ఞ తపసం లో సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతాన్ని జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి, జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. ఇది మామూలుగా చెప్తున్నారు ఏంటంటే, నేను పరమాత్మని, ఈ యజ్ఞాలు తపస్సులు వీటన్నిటికీ భోక్త నేనే, ఏది సర్వలోక మహేశ్వరుడు ఈ సకల భూతాలకి ఆదికర్తనని ప్రభువునే నేను, ఈ యజ్ఞాలు యాగాలు ఏవి వివరం చేసిన దానికి భోక్త నేనే. ఏమి భోక్తనే కాకుండా సుహృదం సర్వభూతాన్ని జ్ఞాత్వా మాం శాంతి వృచ్చతి, నేను అందరికీ సుహృదం. సుహృత్ అంటే అడగకుండా ఇచ్చేవాడు, మిత్రుడంటే అడిగి ఇచ్చేవాడు, మిత్రుడంటే పరస్పర ఉపకారాలు పరోపకార, మిత్రుడంటే పరస్పర ఉపకారం, మీ సుహృత్ అంటే అడగకుండా ఇచ్చేవాడు. అడుగకి ఇచ్చిన అతడు అతడు బ్రహ్మజ్ఞాని అన్నారు యోగి వేమన. అడగకుండా హెల్ప్ చేయాలి. ఏమి అది తెలుసుకునే మనం వీడికి పెళ్లి చేశాం, ఎందుకంటే వాడు అడిగాడు ఏంటి, అడగలేదు. మనం చూస్తున్నాం బాధ, భగవంతుడు ఇచ్చాడు చేయాలనిపించింది, చేద్దాం అంతే. మనం అలా కావాలన్నమాట, అది ఆ విధంగా చేయాలని చెప్తున్నారనమాట. సుహృదం సర్వభూతాన్ని ఏమి జ్ఞాత్వా మాం శాంతి ఉచ్చతి, అలాగా తెలుసుకుని అందరికి ఉపకారం చేస్తూ తాను పొంది అందరికి ఉపకారం చే, ఉపకారం అంటే మళ్ళీ ఏమి అదే ఆ సాధనలోనే నేను తెలుసుకుని మాం శాంతి ఉచ్చతి, నన్ను పొందుతాడు శాంతి పొందుతాడు సుమా అని చెప్పారు. ఇది ఐదో అధ్యాయం. అంటే ఏంటి, యోగి తాలూకు అనుభవం అంతా చెప్పారు ఇప్పుడు చాలా స్పష్టంగా. అదే.